లూకా రాసిన సువార్త 6వ అధ్యాయం. ఒక విశ్రాంతి దినాన ఆయన పంట చేలల్లోంచి వెళ్తూ ఉన్నాడు. ఆయన శిష్యులు కొన్ని కంకులు తెంపి చేతులతో నలుపుకుని తింటున్నారు. అప్పుడు పరిసయ్యుల్లో కొందరు, విశ్రాంతి దినాన చేయకూడని పని మీరెందుకు చేస్తున్నారు అని వారిని అడిగారు. యేసు వారితో ఇలా అన్నాడు, దావీదుకీ అతనితో ఉన్నవారికీ ఆకలి వేసినప్పుడు దావీదు ఏం చేశాడో అది కూడా మీరు చదవలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులు తప్ప ఇంకెవరూ తినకూడని సన్నిధి రొట్టెలు తీసుకుని తిని తనతో ఉన్నవారికి ఇచ్చాడు కదా అన్నాడు. ఇంకా ప్రభువు, అయితే మనిషి కుమారుడు విశ్రాంతి దినానికి యజమాని అని వారితో చెప్పాడు. మరో విశ్రాంతి దినాన్న ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళి ఉపదేశిస్తున్నాడు. అక్కడ కుడిచెయ్యి చచ్చిబడిపోయి బాధపడుతున్నవాడు ఒకడు ఉన్నాడు. ధర్మశాస్త్ర పండితులు పరిసయ్యులు విశ్రాంతి దినాన్న ఒకవేళ ఆయన ఎవరినైనా బాగు చేస్తే తప్పు పడదామని కనిపెడుతూ ఉన్నారు. వారి ఆలోచనలు ఆయన తెలుసుకుని చచ్చుబడిన చెయ్యి గలవాడితో, నువ్వు లేచి అందరి మధ్యలోకి వచ్చి నిలబడు అన్నాడు. వాడు లేచి నిలబడ్డాడు. అప్పుడు యేసు, విశ్రాంతి దినాన మేలు చేయడం న్యాయమా లేక కీడు చేయడం న్యాయమా, ప్రాణాన్ని రక్షించడం న్యాయమా లేక హత్య చేయడం న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నాను అని వారితో చెప్పి, చుట్టూ ఉన్న వారందరినీ ఒకసారి చూసి నీ చెయ్యి చాపు అని వాడితో చెప్పాడు. వాడు అలా చేపగానే వాడి చెయ్యి బాగుపడింది. అప్పుడు వారు వెర్రి కోపంతో నిండిపోయి యేసును ఏమి చెయ్యాలా అని తమలో తాము చర్చించుకున్నారు. ఆ రోజుల్లో ఆయన ప్రార్థన చేయడానికి కొండకు వెళ్ళి దేవునికి ప్రార్థన చేయడంలో రాత్రంతా గడిపాడు. ఉదయాన్నే ఆయన తన శిష్యులను పిలిచాడు. వారిలో 12 మందిని ఏర్పాటు చేసి వారికి అపోస్తలులు అని పేరు పెట్టాడు. వారు ఎవరంటే, ఆయన పేతురు అని పిలిచిన సీమోను, అతని సోదరుడు ఆంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్పయి కుమారుడు యాకోబు, దేశభక్తుడు అని పిలిచే సీమోను, యాకోబు సోదరుడు యూదా, నమ్మక ద్రోహి ఇస్కరియోతు యూదా అనేవారు. ఆయన వారితో బాటు కొండదిగి వచ్చి మైదానంలో నిలిచినప్పుడు ఆయన శిష్యులు ఇంకా ఇతర ప్రజలు పెద్ద గుంపుగా అక్కడ చేరి ఉన్నారు. వారంతా ఆయన సందేశం వినడానికి, తమ రోగాలు బాగు చేసుకోవడానికి యూదయ దేశమంతటి నుండి, యెరూషలేము నుండి, తూరు, సీదోను అనే పట్టణాల నుండి, సముద్ర తీరాల నుండి వచ్చారు. వారంతా బాగుపడ్డారు. అలాగే అపవిత్రాత్మలు పట్టి పీడిస్తున్న వారు కూడా బాగయ్యారు. రోగాలను బాగు చేసే ప్రభావం ఆయనలో నుండి బయలుదేరి అందరినీ బాగు చేస్తూ ఉంది. కాబట్టి ప్రజలందరూ ఆయనను తాకాలని ప్రయత్నం చేశారు. అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని తదేకంగా చూసి ఇలా అన్నాడు, పేదలారా మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. ఇప్పుడు ఆకలితో ఉన్నవారలారా మీరు ధన్యులు, మీకు తృప్తి కలుగుతుంది. ఇప్పుడు ఏడుస్తున్న మీరు ధన్యులు, మీరు నవ్వుతారు. మనిషి కుమారుడి కారణంగా మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి అవమానించి మీరు చెడ్డవారంటూ మీ పేరును తిరస్కరించినప్పుడు మీరు ధన్యులు. ఆ రోజు మీరు సంతోషించి గంతులు వేయండి. చూడండి, పరలోకంలో మీకు గొప్ప ప్రతిఫలం కలుగుతుంది. వారి పూర్వీకులు ప్రవక్తలకు అలాగే చేశారు. అయ్యో ధనికులారా, మీకు యాతన, మీరు కోరిన ఆదరణ మీరు ఇప్పటికే పొందారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న మీకు యాతన, మీకు ఆకలి వేస్తుంది. అయ్యో ఇప్పుడు నవ్వుతున్న మీకు యాతన, మీరు దుఃఖించి ఏడుస్తారు. మనుషులంతా మిమ్మల్ని పొగుడుతూ ఉంటే మీకు యాతన. వారి పూర్వీకులు అబద్ధ ప్రవక్తలకు అలాగే చేశారు. వింటున్న మీతో నేను చెప్పేదేమిటంటే, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని ద్వేషించేవారికి మేలు చేయండి, మిమ్మల్ని శపించేవారిని దీవించండి, మిమ్మల్ని బాధించేవారి కోసం ప్రార్థించండి. నిన్ను ఒక చెంప మీద కొట్టేవాడికి 2వ చెంప కూడా చూపించు. నీ పైవస్త్రాన్ని తీసుకువెళ్లేవాడు నీ అంగీని కూడా తీసుకోవాలంటే అడ్డుకోవద్దు. అడిగే ప్రతి వాడికి ఇవ్వు. నీ వస్తువులను తీసుకున్నవాణ్ణి వాటి కోసం తిరిగి అడగవద్దు. మనుషులు మీకు ఏం చెయ్యాలని మీరు కోరుకుంటారో అలాగే మీరు వారికి చెయ్యండి. మిమ్మల్ని ప్రేమించేవారినే మీరు ప్రేమిస్తే అందులో గొప్పేముంది? పాపాత్ములు కూడా తమను ప్రేమించేవారిని ప్రేమిస్తారు కదా. మీకు మేలు చేసేవారికే మీరు మేలు చేస్తూ ఉంటే మీకేం మెప్పు కలుగుతుంది? పాపాత్ములు కూడా అలాగే చేస్తారు కదా. మీ అప్పు తిరిగి తీరుస్తారు అనుకున్న వారికే మీరు అప్పిస్తూ ఉంటే దాంట్లో మీకేం మెప్పు కలుగుతుంది? పాపాత్ములు కూడా మళ్ళీ వసూలు చేసుకోవచ్చనుకుని పాపాత్ములకే అప్పులిస్తూ ఉంటారు కదా. మీరైతే మీ శత్రువులను ప్రేమించండి, వారికి మేలు చేయండి, తిరిగి చెల్లిస్తారని ఆశ లేకుండా అప్పు ఇవ్వండి. అప్పుడు మీ బహుమతి గొప్పగా ఉంటుంది. మీరు సర్వోన్నతుడైన దేవుని సంతానంగా ఉంటారు. ఆయన కృతజ్ఞత లేనివారి పట్ల, దుర్మార్గుల పట్ల దయాపరుడుగా ఉన్నాడు. మీ పరమతండ్రి కనికరం చూపిస్తాడు, కనుక మీరు కూడా కనికరం గలవారిగా ఉండండి. ఇతరులకు తీర్పు తీర్చవద్దు, అప్పుడు ఎవరూ మీకు తీర్పు తీర్చరు. ఎవరి మీద నేరారోపణ చేయవద్దు, అప్పుడు ఎవరూ మీ మీద నేరం మోపరు. ఇతరులను క్షమించండి, అప్పుడు మీకు క్షమాపణ దొరుకుతుంది. ఇవ్వండి, అప్పుడు మీకు ఇస్తారు. అప్పుడు మనుషులు మీకు అదిమి కుదించి పొంగి పొర్లిపోయేంతగా కొలిచి మీ ఒడిలో పోస్తారు. మీరు ఏ కొలతలో కొలుస్తారో అదే కొలతతో మీకు కొలవడం జరుగుతుంది. తరువాత ఆయన వారికి ఒక ఉపమానం చెప్పాడు. ఒక గుడ్డివాడు మరో గుడ్డివాడికి దారి ఎలా చూపిస్తాడు? వారిద్దరూ గుంటలో పడరా? శిష్యుడు తన గురువు కంటే గొప్పవాడు కాడు. అయితే సంపూర్ణమైన శిక్షణ పొందినవాడు తన గురువులా ఉంటాడు. నువ్వు నీ కంట్లో ఉన్న దూలాన్ని పట్టించుకోకుండా నీ సోదరుడి కంట్లో నలుసును చూడడమెందుకు? నీ కంట్లో ఉన్న దూలాన్ని చూసుకోకుండా నీ సోదరుడితో, సోదరా, నీ కంట్లో నలుసు తీసివేయనియ్యి అని నువ్వెలా చెప్పగలవు? వేషధారి, మొదట నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసివెయ్యి, అప్పుడు నీ సోదరుడి కంట్లో నలుసు తీసివేయడానికి నీకు స్పష్టంగా కనిపిస్తుంది. మంచి చెట్టుకు పనికిమాలిన కాయలు కాయవు, అలాగే పనికిమాలిన చెట్టుకు మంచి కాయలు కాయవు. ఏ చెట్టైనా దాని పండ్లను బట్టి తెలిసిపోతుంది. ముండ్ల పొదలో అంజూరుప పండ్లు ఏరుకోరు, రక్కెస పొదలో ద్రాక్షాపళ్ళు కోయరు. మంచి మనిషి తన హృదయమనే ధననీధిలో నుండి మంచి విషయాలను బయటకు తెస్తాడు. చెడ్డవాడు తన చెడ్డ ధననీధిలో నుండి చెడ్డ విషయాలను బయటకు తెస్తాడు. హృదయం దేనితో నిండి ఉంటే దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. నా సందేశం ప్రకారం చెయ్యకుండా ఊరికే ప్రభు ప్రభు అని నన్ను పిలవడం ఎందుకు? నా దగ్గరికి వచ్చి నా మాటలు విని వాటి ప్రకారం చేసే ప్రతివాడు ఎవరిని పోలి ఉంటాడో వినండి. వాడు ఇల్లు కట్టాలని లోతుగా తవ్వి బండ మీద పునాది వేసిన వాడిలాగా ఉంటాడు. వరదలు వచ్చి నీటి ప్రవాహం ఆ ఇంటిపై వేగంగా కొట్టినా దాన్ని బలంగా కట్టారు, కనుక దాన్ని కదిలించలేకపోయింది. అయితే నా మాటలు విని వాటి ప్రకారం చెయ్యనివాడు పునాది వేయకుండా నేల మీద ఇల్లు కట్టిన వాడిలా ఉంటాడు. ప్రవాహం దానిమీద వడిగా కొట్టగానే అది కూలిపోతుంది. ఆ ఇంటి నాశనం ఎంతో దయానీయం.